ఇన్స్ట్రక్టర్ టెస్టాలజీ క్లాస్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పుకుంటాం, అంటే దీక్ష తీసుకోవడం. గురువుగారు అంటారు దీక్ష తీసుకుంటారు చాలా మంది, ఆ దీక్ష తీసుకున్నా పని చేయకపోవడానికి కారణం ఏమిటో చెప్తారు. అవి కింద సార్ చెప్పుకున్నాం జస్ట్ ఒక రెండు సెంటెన్స్లో. మనలో క్యారెక్టర్, నెక్స్ట్ థింకింగ్ ప్రాసెస్ ఆలోచన విధానం, నెక్స్ట్ ఆంతరంగిక బహిరంగ పవిత్ర, చివరిది మనం ఏ ఆధ్యాత్మిక జీవితంలో జీవించాలనుకుంటున్నా ఆ జగత్తులోకి ఉన్న రూల్స్ కి అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం, మలుచుకోవడం. అంతకుముందు మానేసి కొత్త నేర్చుకోవడం, ఇవి చేయకపోతే ఆధ్యాత్మికంలో ముందరికి వెళ్ళడం, నేనే ఊరికి జపం చేయడం, పూజలు ధ్యానాలు యజ్ఞాలు ఎన్ని చేసినా మార్పు రాదు అని చెప్పారు. ఈరోజు మనం ఏం తెలుసుకుంటామంటే, అసలు గురువుగారు సూర్య ధ్యానం గాయత్రితో జోడించి ఇచ్చారు. పొద్దున పూట మూడు రకాల సూర్యధ్యానం ఇచ్చినప్పుడు సూర్యుడి గురించి మనం ఆ సూర్యుడితో అనుసంధానం అవ్వాలంటే మన దగ్గర ఏముండాలి, దీని గురించి తెలుసుకుంటారు మేడం. మనం అదేంటంటే ఉన్నత దీక్ష తీసుకోవాలంటే మూడు కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. మేము గురువుగారి దగ్గర ఎంతో కాలం ఉన్నాం, మేము ఎన్నో విన్నాం, ఎన్నో చేస్తున్నాం అన్న ఈ మూడు ఖచ్చితంగా మనకు రావాలి. అందుకే ఆయన చివరి సందేశంగా మాస్టర్ ఏం చేశారంటే, మూడు పుస్తకాలు చదవండు, మూడు పుస్తకాలు అర్థం చేసుకోండు అని చాలాసార్లు చెప్పారని నాకు తెలిసింది. ఆ మూడు పుస్తకాలు చరిత చర్వణం అంటే చెప్పిందే చెప్పింది అన్నట్టుగా చెప్తున్నా, వాటి ఇంపార్టెన్స్ తెలిస్తే మీరు దాన్ని వదలలేరు. అదేంటంటే మొదటిది వాటామయ్యి, రెండోది గహన కర్మణోగతి, మూడోది మరణోత్తర జీవితం. మూడు మధించాలి, దాంట్లో ఏం చెప్పారో అది అర్థం చేసుకుని దాన్ని ఫాలో అవ్వాలి, అది మెయిన్. దానికి ఏం చేయాలంటే ఉన్నత దీక్ష తీసుకునే ముందు ప్రతి వ్యక్తి కూడా సెల్ఫ్ కాన్షియస్ గా ఉండాలి. సెల్ఫ్ కాన్షియస్ గా ఉండాలంటే ఏంటి? సెల్ఫ్ కాన్షియస్ గా ఉండాలంటే తన గురించి నా చేతనత్వం గురించిన విషయం తనకి తెలియాలి. అంటే అర్థం ఏంటి, నేనే వరకు నేను ఎవరు అనే విషయం తెలిస్తేనే తప్ప ఉన్నతమైన దీక్షలు ఉన్నతమైన కార్యక్రమాల కోసం వెళ్ళాలి. ఈ మొట్టమొదటి ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్నెస్, తన గురించి తన జ్ఞానం తెలియాలి. నేనెవరు అనే విషయం తెలిస్తే ఉన్నత దీక్షలు తీసుకోవడానికి మనిషి సిద్ధమవుతాడు. ఆ ఉన్నత దీక్షలు తీసుకోవడానికి మనిషి సిద్ధమవుతాడు అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, గురువుగారి ఆత్మకథే దానికి మనకు ప్రమాణం. అదేంటంటే గురుదేవులు ఆయనకి దీక్ష ఇచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టుగా రోజుకి ఐదు మాలలు గాయత్రి జపం చేసుకుంటూ ఉంటే అప్పుడు తేజ పుణ్యం ఆయన గదిలో ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షం అయిన తర్వాత స్వయంగా వారి మాటల్లో ఏం చెప్తారో ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ గురించి తెలుసుకుందాం. కిందటి మూడు జన్మల నుండి మనం కలిసి ఉన్నాం, నేను నీకు మార్గదర్శనం చేస్తూనే ఉన్నాను, నీకు యుక్త వయసు వచ్చింది కనుక అవసరమైన మార్గాన్ని తెలపడానికి వచ్చాను, నీకు నీ పూర్వజన్మల స్మృతి లేదు కావున కొంత ఆశ్చర్యము సంభ్రమము కలగవచ్చు. ఇప్పుడు నీవు నీ పూర్వజన్మల వివరము తెలుసుకుని నీ సందేహములను నివారించుకోను అని చెప్పారు గురువు గారు. వాళ్ళ గురువు గారు ఈయన కబీర్దాస్ గా ఉన్నారు, సమర్థ రామదాస్ గారు ఉన్నారు, రామకృష్ణ పరమహంసగా ఉన్నారు. అలాంటి ఆయనకి పూర్వజన్మ స్మృతి లేదు కాబట్టి వారి గురువు గారే స్వయంగా వచ్చినా కూడా ఇంకా ఆశ్చర్యము సంభ్రమము కలుగుతుంది అని చెప్పి ఆయన ఏం చేశారు, పూర్వజన్మ జ్ఞానం ఇచ్చారు వాళ్ళ గురువు గారు. అప్పుడు గురువుగారు ఏమన్నారు, ఇంక దీనితోనే నా జీవితం అన్నారు. అంతవరకు మామూలుగా ఏదో చిన్నపిల్లల ఆటపాటలతో గడిచింది నా జీవితం 15 ఏళ్ళు, పెద్దగా స్పెషల్స్ ఏం జరగలేదు. కానీ చేతనాకి శిఖర యాత్రలో ఉండే స్పెషల్స్ ఏంటో అది ఇంకో దారి చెప్పుకుందాం. అందుకని మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, తను వ్యక్తి ఎవరైనా సరే గురువు దగ్గర ఉన్నత దీక్షలు తీసుకుని సాధనలో ముందుకు వెళ్తూ విశ్వ కళ్యాణ కార్యక్రమానికి తాను కూడా పనిచేయాలి అనుకుంటే తను ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేనెవరు ఆ టైమే ఫస్ట్ ఎవరికైనా ఇది కండిషన్ అనమాట. ఈ ఆత్మని అని తెలిస్తేనే తప్ప మనం మనకంతకు ముందు ఏవైతే మనం అనుకున్నామో దాని నుంచి బయటపడలేదు. అంటే చేతికి ఇప్పుడు దాని పడవ పడవ తెడ్లేస్తున్న లంగర్ ఎత్తకపోతే ఎక్కడున్న పడవ అక్కడే ఉంటుంది. అలాగే క్రితం జన్మల్లో మనకు ఏమేం చేసినాము, ఎక్కడ ఆపేసినాము తెలిస్తే తప్ప ఈ జన్మలో మళ్ళీ ముందుకు వెళ్ళాం అక్కడి నుంచి మొదలు. ఒకసారి ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో ఇంకా దాన్ని వదిలి ఉండలేము కూడా. అందుకని గురువులు ఏం చేస్తారంటే సాధారణంగా ఇలా పెద్ద దీక్షలు ఇచ్చేయడం. పెద్ద దీక్ష అంటే అర్థం మొత్తం 9 దీక్షలు ఉంటాయి. 9 దీక్షల్లో 1వ దీక్ష ఏంటంటే ఊరికే పైపైన చూచాయి అలా అలా తెలుసుకోవడం అంతవరకు ఉంటుంది. 2వ దీక్ష వాడి కోరికలను అదుపులో ఉంచుకోవడంతో, 3వ దీక్షలో మనస్సును అదుపులో ఉంచుకోవడం ప్రారంభమవుతుంది. 3వ దీక్షే చాలా కష్టం, ఎందుకంటే కోరికల మీద పూర్తి నియంత్రణ ఉండాలి, అలాగే మన ఆలోచనల మీద పూర్తి నియంత్రణ ఉండాలి. దాని నియంత్రణ వచ్చిన తర్వాత 3వ దీక్ష అవుతుంది. తర్వాత 4వ దీక్షలోకి వెళ్తాం. 4వ దీక్ష వెళ్తే బుద్ధిలోకి వెళ్తాడు. బుద్ధిలోకి వెళ్ళటం అంటే అర్థం ఎస్ ఇది మంచిది కాబట్టి ఇదే చేసి తీరాలి ఈ జన్మకి ఇంతే ఎవరేమనుకున్నా సరే అని ఒక ఖచ్చితమైన స్థిరమైన అభిప్రాయంలో ఉండి గురువులు పనులు పార్టిసిపేట్ చేస్తారు. అలా తర్వాత 5వ 6వ దీక్ష 7వ 8వ దీక్ష 8వ దీక్ష 9వ దీక్ష ఈ భూమి మీద మనం 9 దీక్షలు తీసుకోవచ్చు. అందుకని మనకు 9 అంకెలు ఉన్నాయి, 10 అంకె ఉండదు, 1:0 ఉంటుంది. ఈ 9 దీక్షలు ఇంకో రకంగా చెప్తారు, 7 దీక్షలు అవి ఇంకో క్లాసులో చెప్పుకున్నాం. ఆ దీక్షలు వాటికి సంబంధించి మనం ఎలా ప్రశ్న అవుతాం అనేటివి. ఇప్పుడు ఇలాంటి దీక్షలు తీసుకోవాలంటే ఖచ్చితంగా హయ్యర్ దీక్షలు తీసుకోవాలంటే నేనెవరు అని తెలియాలి ప్రతి వాళ్ళకి. నేనెవరు అంటే నేను ఈ విశ్వం అంతా ఉన్నా అని అర్థం అవుతుంది. అడ్డుకొని తింటే బాగుంది, తీగా ఉంది, లేకపోతే చక్కెర వేసుకుని తినట్లు తీగా ఉంది, ఇంకో కారంగా తిన్నాం పరిపకాయ కారంగా ఉంది, ఇంకోటి ఏదో తిన్నాం పుల్లగా ఉంది, అలాగే రుచి తెలిసి అనుభూతి చెందటం ఎలాగో అలాగే సాధన చేసి నేనెవరు అనేది తెలుసుకోవడం కూడా సాధ్యం అవుతుంది. అలా సాధ్యమైన వాళ్ళకి తర్వాతది ఇంకొకటి కండిషన్ అదేంటంటే మిస్టిక్ విజన్. అట్ ఈజ్ మిస్టిక్ విజన్. మిస్టిక్ అంటే అర్థం భక్తితో కూడిన సాధనకు సంబంధించిన మిస్టిసిజం అంటారు. అంటే వాళ్ళు ఒక విజన్ ఉంటుంది, ఒక చూపు ఉంటుంది. ఏంటి ఆ చూపు? గురువుగారు జీవితంలో వారు గురువుగారు చెప్తారు. ఆ గురువుగారు ఏం చెప్పారంటే ఈ విరాట్ విశ్వం అంతా కూడా సంపూర్ణ మానవాళి కూడా నష్టమైపోయే ప్రమాదం ఉన్నది, లోక కళ్యాణం కొరకు నువ్వు ఇప్పుడు పనిచేయాలి అని చెప్పి ఆయన దిగ్దర్శనం చేస్తారు. ఒకసారిగా ఎలాగైతే అర్జునుడికి విశ్వరూపం చూపించి వీళ్ళందరినీ నేను ఆల్రెడీ సంహరించాను, నువ్వు ఊరికే నిమిత్త మాత్రంగా ఉండి వీళ్ళు సంహరించి నువ్వు విజయాన్ని పొందు, కీర్తిని సంపాదించుకో అని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అలాగా గురువుగారు ఏం చేశారంటే ఈ సంపూర్ణ మానవాళి నష్టమయ్యే ప్రమాదం ఉన్నది, నువ్వు అందుకే లోక కళ్యాణం కోసం దీక్ష తీసుకోవాలి, 24 సంవత్సరాలు 24 గాయత్రి మంత్ర పురస్చరణలు అఖండ దీపం గోసంస్కార దాహనం ఇవన్నీ చేయాలి, చేస్తూ కాంగ్రెస్లో కార్యకర్తగా పనిచేయాలి అని చెప్పారు. అది ఎందుకు చేశారు గురువు గారు అంటే ఆయన ఎవరో తెలిసింది. ఆయన తెలిసి ఈ జన్మలో ఏం చేయాలి నెక్స్ట్ కార్యక్రమం ఏమిటో తెలిసింది. ఎందుకు తెలిసింది అది కూడా ఎందుకు ఒప్పుకున్నారు? క్రితం జన్మలన్నింటిలోనూ ఆయన ఎలాగైతే వాళ్ళ గురువు దగ్గరుండి నడిపిస్తాడో ఇప్పుడు కూడా అలాగే నడిపిస్తాడని వాళ్ళ గురువు గారే వచ్చి చెప్తారు. వచ్చి చెప్తూ ఇంకోటి ఉన్నారు, సూక్ష్మ శరీరధారులకి మనుషులతోటి కాంటాక్ట్ చేయడానికి అవకాశం లేదు, వాళ్ళు స్థూల శరీరులు కాంటాక్ట్ చేయాలి. అందుకని ఆ సూక్ష్మంగా ఉన్న వ్యక్తి స్థూల రూపంలో ఉన్న ఇంకో వ్యక్తితో సంబంధం ఏర్పరచుకొని వాళ్ళ విశ్వ కళ్యాణ కార్యక్రమాలు వీళ్ళ ద్వారా చేయించుకుంటారు. మనుషుల్ని కలిసి మాట్లాడటం ఇలాంటివన్నీ స్థూల శరీరం ఉన్నవాళ్ళు చేయగలరు. అందుకని ఏం చేస్తారు మహాత్ములు, సూక్ష్మ శరీరంలో ఉన్నవాళ్ళు స్థూల శరీరం వాళ్ళతో కాంటాక్ట్. ఇప్పుడు మనం అందుకని ఉన్నత దీక్షలు తీసుకొని దీక్ష ఏదైనా సరే ఉన్నత దీక్షనే కాదు దీక్షలు తీసుకుని ముందరికి వెళ్ళాలంటే నేనెవరు అని తెలుసుకునే సాధన తప్పనిసరిగా చేసి తీరాలి. మాస్టర్ ఇచ్చిన శంబళ శక్తిని అలాగే సోలార్ లోగోస్ని ఇక్కడ నేను స్థాపించాను అనే దాన్ని పట్టుకోవాలన్నా కూడా మనం నేనెవరు అని తెలుసుకుంటే తప్ప దాన్ని క్యాచ్ చేయలేము. క్యాచ్ చేయలేమంటే తెలుసుకోకపోతే అవదా అంటే తెలుసుకోవాలని తప్పన ఉంటే తీవ్ర సంవేగ ఆసన్న అని పతంజలి అవసూత్రం అంటే తీవ్రమైన ఆవేగం ఉంటే తొందరగా వస్తుంది. అలా నేనెవరు తెలుసుకోవాలని సిన్సియర్గా సాధన చేస్తే
మీరెవరో మీకు తెలుస్తారు, మీరెవరంటే నేను నేనే అనే సమాధానం తప్ప ఏం రాదు. ఆ నేనంటే ఏమిటో తెలుస్తుంది. నేనంటే ఈ శరీరం కాదు, మనస్సు కాదు, ప్రాణం కాదు, నేను భగవంతుడు అంశను, ఇవి ఉన్నదంతా నేనే అని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇది సత్యం అనమాట, ఇది సత్యం. ఎవరైతే ఎలా నేను ఇదే తెలుసుకుంటారో అప్పుడు రెండో స్టెప్ వాళ్ళకి ఏముంది అసలు పనిచేయటానికి అనే విషయం అప్పుడు కానీ అర్థం కాదు. అంతవరకు ఏంటంటే వింటాం, ఏదో చెప్పారు మాస్టర్ చేయాలంటారు, ఇచ్చేయాలంటారు, ఇచ్చేద్దామంటారు, ఇచ్చేద్దామంటారు, కొన్ని ఏదో మొదటి మానేశారు, అడుగుని అక్కడ ఆపేశారు, కొన్ని ఎటు వెళ్తున్నాయి తెలియట్లేదు, ఇలాంటి గందరగోళం ఉంటుంది. అలాంటి గందరగోళం లేకుండా ఎలాగైతే ఎల్కేజీ వాడి పాఠం ఎల్కేజీకి, యూకేజీ పాఠం యూకేజీకి, పీజీ వాడి పాఠం పీజీకి, పిహెచ్డి వాడి పాఠం పిహెచ్డికి చెప్తారు. అలాగే ఎప్పుడైతే నేనెవరు అని తెలిస్తే దాంట్లో మనం ఏ పాఠం నేర్చుకోవాలో తెలుస్తుంది. ఏ పాఠం నేర్చుకోవాలో ఆ ఆశ్రమంలో ఉండి ఆ పాఠాలు నేర్చుకుంటాం. ఇప్పుడు సాందీపని ఆశ్రమంకి కృష్ణుడు బలరాముడు వచ్చారు, దాంతోపాటు ఇంకో ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు సుధాముడు, అలాగే ఇంకా ఉన్నారు. కానీ వీళ్ళ ముగ్గురు పేర్లే బయటకు కనిపిస్తాయి, మిగతా వాళ్ళ పేర్లు కనిపిస్తారు. అలాగే విశ్వామిత్రుడి దగ్గర రామలక్ష్మణులు ట్రైనింగ్ అయ్యారు, మిగతా వాళ్ళు కూడా అయ్యారు కానీ వాళ్ళ పేర్లు తెలియదు. అలాగే ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఎవరైతే వచ్చారో వాళ్ళు ఆ పర్టికులర్ పర్పస్ కోసమే స్థాపించబడిన శక్తి పీఠాన్ని అందుకోగలరు, దాంట్లో ఉన్న శక్తిని అర్థం చేసుకోగలరు. ఆ శక్తిని తాను కూడా ఆ శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఆ శక్తి ఎందుకు ఇచ్చారు. ఇప్పుడు ఒక పొజిషన్ ఇచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేదా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లేదా ఒక పర్టికులర్ కంపెనీకి సీఈఓ, ఎందుకు ఇస్తారు అంటే వాడు ఆ పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ వాడికి ఆ క్వాలిఫికేషన్ ఉందని ఇచ్చారు. అలాగే ఎక్కడైతే శంబళ శక్తి వాడుకోవాలన్నా, ఇంకో సాందీపంలో ఏదో చేయాలన్నా, నవసిద్ధిగా దాత ఆంజనేయస్వామి పట్టుకోవాలన్నా, సోలార్ లోగోస్ దించారు మాస్టర్ అని చెప్తుంటారు విజయశ్రీ గారు వాళ్ళు, అది ఏమిటి తెలుసుకోవాలన్న మొదటి కండిషన్. దానికి సంబంధించిన జ్ఞానం తెచ్చుకోవడం, వినటం, ప్లస్ సాధన ద్వారా నేనెవరు తెలుసుకొని అప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం. ఎప్పుడైతే అలా చేశారో దానికి ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఆ నెక్స్ట్ ఇది ఏంటంటే విజన్ ఉండాలి. ఏమేమి విజన్ ఉంది? ఈ భూగోళం అంతా కూడా నాశనం అయ్యే పరిస్థితులు ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి, వీటిలన్నింటినీ సమస్త సృష్టిని నాశనం చేసే పరిస్థితి నుంచి నువ్వు రక్షించాలని గురువు గారికి వాళ్ళ గురువు గారు చెప్పారు. అది విజన్. ఏ విజన్ తోటి గాయత్రి మహా సంస్థానం ప్రారంభించారు, గాయత్రి పరివార బ్రహ్మవర్చి సంస్థానం, అలాగే మధురలో గాయత్రి తపోభూమి, ఇవన్నిటికీ ఒకటే విజన్ ఏంటి? సంపూర్ణ మానవాళిని రక్షించడం. దాన్ని రక్షించడానికి అది విజన్ బ్రాడ్గా. దాంట్లో మళ్ళీ గురువు గారికి ఇచ్చిన సందేశాలు ఉన్నాయి. 5 వేళ్లు చూపించారు, 5 లక్షల గంటల రోజులు సమయదానం, 5 లక్షల వృక్షాలు నాటం, 100,000 వృక్షాలు నాటడం, 100,000 రోజుల సమయదానం, ఇలాగ 5 రకాల కార్యక్రమాలు, 100,000 గ్రామాలను దత్తత చేసుకుడు, ఇలాగ వాటిలన్నీ కూడా ఏ పర్పస్ కంటే సంపూర్ణ మానవాళిని రక్షించడం అనేది పర్పస్. ఎంత కష్టమైన పని మానవాళిని మొత్తాన్ని రక్షించాలి. ఏవో మన ఇంట్లో ఒకళ్ళని ఇద్దరిని రక్షించడం కాదు, పోలీసులు ఏం చేస్తున్నారు, ఊళ్ళో వాళ్ళని రక్షించడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. మరి అలాంటిది భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని రక్షిస్తానని దీక్ష తీసుకున్నారంటే ఆయనకి ఎంత బాధ్యత వహించారో మన మీద అర్థమవుతుంది. అది విషయం. ఆ విషయంలో భాగంగా అది అలాగే మనకు కూడా విజన్ ఉండాలి. ఎవరైతే సాధన చేస్తున్నామో మేము విజన్ లేకుండా ఊరికి గుడ్డెత్తి చేరబడినట్టు ఆయన ఏమంటారు అనుగ్రహ మంత్రం ఇచ్చారండి చేస్తామండి, బ్రహ్మాండంగా మాకు అవి కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అదేమి ఇదేమి, వాటి వల్ల ఉపయోగం ఉంటుంది లేదని కాదు. కానీ ఈ మొత్తం ప్రణాళికలు మనం ఏమి చేయదలుచుకున్నాం, ఆ ప్రణాళిక మనకు అసలు అర్థమైందా, ఆ ప్రణాళిక ఎందుకు ఇచ్చారు. ఒక ఇల్లు కడుతున్నాం లేదా ఒక అర్థ భవంతి కడుతున్నాం, భవంతి ఎందుకండి అంటే క్లియర్గా ముందరే ఉంటుంది ఆ భవంతి ఎందుకు కడుతున్నాం, హాస్పిటల్ కనుక లేదా ఇంకేది కనుక కాలేజీ కనుక ఇలా తెలిసి కడతారు, అంతే తప్ప ఊరికే కట్టుకుంటూ పోరు కదా. కాలేజీకి అయితే 1 లక్ష కట్టాలి, హాస్పిటల్కి అయితే 1 లక్ష కట్టాలి, ఇంకేదో కమర్షియల్ కాంప్లెక్స్ అయితే 1 లక్ష కట్టాలి, లేకపోతే ఇంకే బ్యూటీ ఇలాంటి వాటికి సంబంధించి ఇంకో 1 లక్ష కట్టాలి, ఎయిర్పోర్ట్ అయితే 1 లక్ష కట్టాలి. ఇవన్నీ బిల్డింగ్సే కానీ పర్పస్, వాట్ ఈస్ ది విజన్? ఆ విజన్కి అనుగుణంగానే ఈ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి తప్ప ఇష్టం వచ్చినట్టు ఉండవు. ఆ అది భౌతిక జగత్తులో ఎంత రైట్, ఆధ్యాత్మిక జగత్తులో అంతకంటే ఎక్కువ 100% రైట్. అలాగా మొట్టమొదటి మనం ఏం చేయాలంటే అసలు ఈ బ్రాడ్గా ఈ ఏ ప్లాన్తో ఇవన్నీ ఇస్తున్నారు, ఎటువైపు మమ్మల్ని నడిపించటానికి ఈ ఆశ్రమాలు పెట్టారు, ఆశ్రమాల్లో చెప్పిన సాధనలు ఏ వైపు తీసుకెళ్తాయి, ఈ వీటిల్లో నేను ఎటు వెళ్ళాలి, నెక్స్ట్ మన పార్ట్ ఏంటి దాంట్లో. ఇప్పుడు ఎందుకు ఇది చెప్పుకుంటున్నాం అంటే సృష్టి మొత్తం 7 రకాల కిరణాలతోటి తయారైంది కాబట్టి భూమి మీద మానవులందరూ కూడా 7 రకాలుగా విభజించబడ్డారు. 7 రకాలలో మొదటి ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, అలా 7th రే వరకు. ఈ 7 టైప్స్ ఆఫ్ పీపుల్ కూడా అన్ని చోట్ల ఉంటారు కాబట్టి ఆశ్రమానికి వచ్చేవాళ్ళు ఫస్ట్ రే వాళ్ళు రారు, సెకండ్ రే వాళ్ళు, థర్డ్ రే, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అందరూ వస్తారు. అందుకని కొందరికి హంసరామాశ్రమం నచ్చచ్చు, కొందరు కాకివాయ ఆశ్రమం నచ్చచ్చు, కొందరు శంబల నచ్చచ్చు, కొందరు సప్తర్షి ఆశ్రమం నచ్చచ్చు. ఇన్ ది సెన్స్ అక్కడ చెప్పిన సాధనలు నచ్చచ్చు. సప్తర్షి ఆశ్రమంలో నడుస్తుండే సమర్థ గురు స్పర్శ సాధన ఇచ్చారు, అలాగే అనుగ్రహమాలామృతం ఇచ్చారు, అలాగే ఓంగ్రామ సాధన ఇచ్చారు, కాకివాయ ఆశ్రమంలో షోడశి ఇచ్చారు దీక్ష. ఇంకొక చోట అలాగే ఒకసారి మేము త్రిపురాంతకు వెళ్ళాం, త్రిపురాంతకు వెళ్ళిన తర్వాత విడిగా దీక్షలు ఏమలేదు కానీ చాలా వరకు అన్ని చెప్పారు. అక్కడ ఏంటి చిన్నమస్త అని అమ్మ తలకాయ తీసేయడం, దానివల్ల అమృతధారలు వస్తాయని చెప్తారు. అవన్నీ ఎందుకు అనే విషయం తెలిస్తే అప్పుడు మనకు ఈ బ్రాడ్ స్పెక్ట్రంలో ఒక విషన్ మనకు ఉండి ఆ విషన్ ఉన్న తర్వాత ఈ పని నేను చేయగలను అని మనకు తెలుస్తుంది. ఆ పని చేయాలి. ఇప్పుడు తేజ ఉంది, మాస్టర్ చెప్పినవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం, రకరకాలవన్నీ సేకరించి దాన్ని డిజైన్ చేయడం, అందరికీ వెళ్ళేటట్టు చూడటం, ఇది ఆ అమ్మాయి చేస్తున్న పని. అలాగే ఇంకోటికి ఇంకో పని వాళ్ళు చేయగలిగిన పని, చేయటానికి నచ్చిన పని వాళ్ళు చేస్తారు. ఇలాగ ఆ ప్లాన్ తెలుసుకోవడం, దాంట్లో మన పార్ట్ ఏంటంటే అనే విజన్ మనకు ఉండాలి. ఉంటే తప్ప దీక్షలు, ఉన్నత దీక్షలు, ఏదో మామూలుగా చిన్న చిన్న దీక్షల గురించి కాదు ఇక్కడ చెప్పుకుంటుంది, ఉన్నత దీక్షల గురించి అది తెలియదు. అది గురువు గారి జీవితంలో ఎలా వచ్చిందో చెప్పుకున్నాం, సంపూర్ణ మానవాళిని రక్షించాలి. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ మిస్టిక్ విజన్లో ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తులో తన జన్మత వచ్చిన స్పందించే గుణాన్ని ఉపయోగించుకోవాలి. మనం దేనికి స్పందిస్తామో తెలుసుకోవాలి. కొందరుంటారు బ్రహ్మాండంగా పాటలు పాడగలరు, అలాగే కొందరుంటారు బాగా ఉపన్యాసాలు ఇవ్వగలరు, కొందరు ఉంటారు కొందరు చక్కగా యజ్ఞాలు ఆర్గనైజ్ చేయగలరు, యజ్ఞాలు చేయించలేరు వాళ్ళు కానీ అన్ని ఆర్గనైజ్ చేయగలరు. ఇలాగ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క ఫ్యాకల్టీ ఉంది, ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కలిసి గ్రూప్గా బృందంగా ఏర్పడి ఈ గురువు యొక్క పనిని చేయాలి. అదే గ్రూప్ అనమాట, బృందం అనే తెలుగులో ఉంటున్నాం, ఇంగ్లీష్లో గ్రూప్. ఆ గ్రూప్ పర్సన్స్ కూడా అందరూ వస్తున్నా మళ్ళీ కొంతమంది ఎక్కువ ఎఫినిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి 100 మంది వస్తున్నారు అనుకోండి ఆశ్రమానికి, 100 మంది వస్తుంటే 10 మంది 25 మంది ఎక్కువ ఒకళ్ళకొక్కళ్ళకి హార్మోనీ ఉంటుంది, ఎఫినిటీ ఉంటుంది, వాళ్ళు బాగా క్లోజ్గా కలిసి పనిచేయగలరు. మిగతా వాళ్ళతో హలో అంటే హలో అంటారు, మిగతా అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు కానీ వీళ్ళు ఒక గ్రూప్ లాగా ఉంటారు. అది ఎందుకు అవుతుందంటే వాళ్ళందరూ ఒక రేకి సంబంధించిన వాళ్ళు అవుతారు. తెలియకుండానే వాళ్ళకి గురువుగా టీచింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. కొందరు ఏం చేస్తారంటే ప్రచారం చేయడమే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, థర్డ్ రే ఉంటుంది జనరల్గా. కొందరు యజ్ఞాలు అవి బ్రహ్మాండం చేయిస్తారు అన్నమాట, దానికి 7th రే ఉంటుంది వాళ్ళకి. కొందరు భక్తిగా ఉంటారు అంతే, భక్తితో ఉంటామండి మేము, ఇవన్నీ మాకు తెలియదు, పాటలు పాడడం కాదు, భజన చేస్తూ ఉంటారు వాళ్ళు 6th రేకి సంబంధించిన వాళ్ళు. కొందరు ఏం చేస్తారంటే యజ్ఞం చేయటం వల్ల వచ్చిన ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సమాజం మీద వాతావరణం మీద ఎలా ఉన్నాయని టెస్ట్ చేస్తారు. వాళ్ళందరూ 5th రేకి సంబంధించిన వాళ్ళు. సైన్స్ గురువుగారు అశ్వమేధాలు చేస్తున్నప్పుడు పూనాలో ఒక కోర్టు కేసు చేశారు, కోర్టు కేసు చేసి ఇదంతా వేస్ట్ చేస్తున్నారు ఇలా చేయడానికి వీలు. అప్పుడు ఏం చేశారంటే సైంటిస్టులని వాళ్ళ వాళ్ళ అపరేటర్ తెచ్చుకుని టెస్ట్ చేసుకోవాలి, బిఫోర్ యజ్ఞ ఆఫ్టర్ యజ్ఞ. ఆఫ్టర్ యజ్ఞ ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోయింది, టైఫాయిడ్ వచ్చి చచ్చిపోయి ఇలా పెద్ద రిపోర్ట్ ఇచ్చారు, ఇస్తే అప్పుడు హైకోర్టు ఒప్పుకుంది. అప్పుడు అశ్వమేధం చేశారు పూనాలో, అంతవరకు కొన్ని రోజులు ఆపేసేద్దాం. అలాగా ప్రూవ్ చేయడం అనేది 5th రే వాళ్ళకి సంబంధించిన వాడు. అందుకని మనం ఆశ్రమంకి వెళ్తే ఫస్ట్ రే వాళ్ళు అందరూ ఒకటి కలుస్తారు, సెకండ్ రే వాళ్ళు అందరూ ఒకటి కలుస్తారు, అలా మళ్ళీ అక్కడ కూడా 7 గ్రూపులు ఉండొచ్చు. అంతే తప్ప వీళ్ళేంటి ఇక్కడికి వచ్చి ఆశ్రమంకి వచ్చి గ్రూపులు కడుతున్నారు అనుకోడు, వాళ్ళ రేకి సంబంధించిన వాడు కాబట్టి మనకి సోల్గా ఒకటి ఉంటుంది, అంటే మనస్సుకి సంబంధించిన కిరణం ఒకటి ఉంటుంది, భౌతిక శరీరం పనిచేయడానికి కావాల్సిన కిరణం ఒకటి ఉంటుంది, ఆ శక్తి అని వాడు కిరణం అంటే అర్థం. అలాగే మన జీవుడు, నేను జీవుడు అంతే తప్ప శరీరం, ఆ జీవుడికి ఒక కిరణం ఉంటుంది. బ్రాడ్గా మనందరం సెకండరీకి సంబంధించిన వాడు, అంటే ప్రేమ జ్ఞానానికి సంబంధించిన వాళ్ళం. ఆ తర్వాత మిగతా ఏదేమన్నా ఒక రెండు రేస్ ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా. ఇవి తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం ఆ శ్రమంలో ఏ పని చేయాలో అది కూడా తెలుసుకుని సిన్సియర్గా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేయాలి. దీనికి ఆ ఇన్హెరెంట్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకోవాలి. చేద్దామని ఉందండి కానీ అనకూడదు, ఇంకా చేద్దామని ఉందంటే చెయ్యాలి. అలా చిన్నతనం నుండి ఉంటుంది ఇది, గుర్తుంచుకోవాలి మనం. గుర్తుంచుకొని ఆశ్రమం వచ్చినప్పుడు మనం అట్రాక్ట్ చేస్తుంది. గురు ఆశ్రమంలో గురుసత్తా అని చెప్పి గురువుల ఫోటోలు అని చెప్పి దాంట్లో కొందరు క్రియాయోగం చేయొచ్చు, కొందరు రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టు చేయొచ్చు, కొందరు రమణ మహర్షి గారు చెప్పినట్టు చేయొచ్చు, కొందరు మాస్టర్ గారు సివివి గారు చెప్పినట్టు చేయొచ్చు కదా. అలాగ రకరకాలుగా ఎందుకుంటారంటే వాళ్ళు ఆ రేకి సంబంధించిన వాళ్ళు, ఆ గురువులతో ఇదివరకు నుంచి జన్మలతో సంబంధం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి. తర్వాత మూడోది ముఖ్యమైనది ఏంటంటే ఈ మనం ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఉన్నట్టు కామన్ మ్యాన్ ఉన్నట్టు సాధారణ వ్యక్తులు ఉన్నట్టు ఒక భ్రాంతుల్లో బతకూడదు. భ్రాంతిలో బతకడం అంటే ఏంటి, అది అదేదో చేస్తే ఇది వస్తుంది, లేకపోతే ఈ ఎందుకు ఆగా సెన్సెస్ అంతా పంచేంద్రియాలని ఎంజాయ్ చేయకుండా ఇవ్వాలంటే ఏంటి, ఎవడు చూసాడు దేవుడు ఉన్నాడా లేదా, నిజమే ఇంతకాలం నుంచి మేము చేస్తున్నాం మాకేం వచ్చింది, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసుకొని భ్రాంతిలో జీవించకూడదు అంటున్నారు. ఆ భ్రాంతిలోంచి బయటపడిన వాడే అసలు దీక్షకి అర్హుడవుతాడు. ఆ నెక్స్ట్ గ్లామర్ ఒకటి ఉంటుంది. గ్లామర్ అంటే ఏంటంటే సినీ ఫీల్డ్ ఒకటి గ్లామరస్గా ఉన్నారు అంటే అందచందాలు అని. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో కూడా అందచందాలు ఏంటంటే అబ్బో బ్రహ్మాండంగా లెక్చరిస్తాడండి అంటే వాడికి అంటుకుంటుంది మెల్లిగా, అబ్బో నేను బ్రహ్మాండం చేస్తాను నాలాగా ఎవరు చెప్పలేడు అని ఒక గ్లామర్లో ఉంటాడు. వీడు బాగా సాధన చేస్తాడని చెప్పిన చెప్పినట్టు చేసేస్తాడు మాస్టర్ ఏం చెప్తే, వాడు అది వాడు ఎదురుకుండా అంటూ ఉంటే మెల్లిగా వాడికి అవును నేను తప్ప ఎవరు చేయరు అనమాట గ్రూప్లో, అందరు ఎదురుకుండా మాస్టర్ మెచ్చుకున్నాడు బ్రహ్మాండం ఇంకేముంది అనుకుంటా. అది ఒక గ్లామర్. అలాంటి గ్లామర్లో ఉండకూడదు, గ్లామర్లో పడకూడదు. గ్లామర్లో పడితే ఏమవుతుందంటే మనం పైకి వెళ్ళాం కదా, ఈ టెస్ట్లు లాంటివి అనమాట. టెస్ట్ చేసి చూస్తారు నిజంగా వీడికి ఇంకా స్వార్థం ఉందా, సెల్ఫిష్నెస్ ఉందా. ఊరికే ఐ వర్క్ విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ హోమ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ అండ్ స్పీచ్ ఇస్తున్నాడా చేస్తున్నాడా అని టెస్ట్ చేస్తాడు. ఆ టెస్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఆ టెస్ట్ పెట్టేంత వరకు చేసుకుంటూ ఉంటాడు. ఆధ్యాత్మిక జగత్తు అనేది ఇట్ ఈస్ రాజర్ ఎడ్జిడ్ పాత్ అంటారు తప్ప సుఖంగా హాయిగా వెళ్ళేది కాదు. ఎంతటి గొప్పవాడికైనా జీవితం అంతా టెస్ట్ ఉంటాయి. గురువు గారే అంటారు నేను ఇన్నేళ్ళు దీంట్లో ఉన్నాను, ప్రతిసారి నేను పరీక్షలు ఎదుర్కొంటూనే ఉన్నాను, పరీక్షలు ఎదుర్కొంటున్న ప్రతిసారి నేను విజయం సాధించి ఆ పరీక్షలు నెక్స్ట్ ఎలాగా నేను వాటిని తట్టుకుని ముందరకెళ్ళాలో అనేది నాకు తెలుస్తూ ఉన్నది. అలాగే వెళ్ళినసారి ప్రతిసారి కొత్త టెస్ట్లే, మొదటిసారి క్రోర్ జంతువులతో ఉండటం ఎలాగా, అలాగే ఏకాంతంగా ఉండటం ఎలాగా, ఆత్మతో మాత్రమే ఉండి ఎలా వెళ్ళాలి, ఇలాంటి టెస్టులు పెట్టారు. రెండోసారి వీళ్ళు ఇంకో రకం టెస్ట్ పెట్టారు, మూడోసారి ఇంకో టెస్ట్, నాలుగోసారి వెళ్ళినప్పుడు ఇంకో టెస్ట్, ఇలాగే నాలుగు రకాలు నాలుగు సార్లు టెస్ట్లు ఉన్నాయి. అలాగే మనకు కూడా అంటే సాధారణ వ్యక్తులకు కూడా దీక్ష ఇచ్చేటప్పుడు ఈ టెస్టులు అన్నీ అయిన తర్వాత ఇస్తారు. ఇవన్నీ టెస్టులు మాకు చేయలేదండి ఇచ్చేసారండి అంటే టెస్టులు మనకు అలా బయటికి కనబడవు, జరిగిపోతుంటాయి. కానీ మనం కాన్షియస్గా ఉండటం కోసం చెప్పుకుంటున్నాం. అలాగే అకల్ట్ ట్రైనింగ్ అంటాం ఇంకోటి, అకల్ట్లీ డెవలప్డ్. ఎప్పుడైతే మనిషి నిస్వార్థంగా పనిచేస్తాడో అప్పటి వరకు వాడికి ఆధ్యాత్మిక రహస్యాలు తెలియకుండా ఉంచబడతాయి. ఒకవేళ చెప్పిన అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అకల్ట్ ట్రైనింగ్ అంటే అర్థం ఏంటంటే గుప్తంగా దాగి ఉన్న వాటి గురించిన సాధన విషయాలు అన్నమాట. ట్రైనింగ్ అభ్యాసం అవన్నీ ఉంటాం. అంటే గుప్తంగా ఏముంటాయి, ప్రకృతిలో సృష్టిలో శక్తులన్నీ కూడా గుప్తంగా ఉంటాయి. మనకు తెలియదు కాబట్టి గుప్తం, తెలిస్తే బహిరంగం. మనకు తెలియనంత వరకు గుప్తం. ఇప్పుడు సృష్టిలో సూర్యుడు ఉన్నాడు, మనకు రోజు కనిపిస్తున్నాడు. సూర్యుడి శక్తిని ఏం వాడుకుంటున్నాం అంటే సాధన చేసి ఏం వాడుకుంటున్నాం తెలియదు. మీకు తెలిసేమో నాకు తెలియదు. సూర్యుడి గురించి ఒకసారి చిన్న సంఘటన జరుగుతున్నది. ఏంటంటే గురువు గారి జీవితంలో ఫారినర్స్ వచ్చి, మీరు చాలా గొప్ప పురుషులు అని తెలుసు మాకు, మహాపురుషులుగా సిద్ధ పురుషులుగా ప్రపంచం అంతటికీ తెలుస్తుంది మీ గొప్పతనం, అసలు గాయత్రం అందరూ గొప్పతనం, అందుకని మాకు చిన్న అవకాశం ఇవ్వండి అంటే, ఏం కావాలంటే సూర్యుడి గురించి మీరు చెప్పాలండి. సూర్యుడి గురించి అంటే గాయత్రి చేయటం వల్ల మీకు ఇలా అవుతుంది అలా అవుతుందని చెప్పి ఆయన ఏం చేస్తారంటే, మీకు చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నాను, సూర్యుడి టెంపరేచర్ రికార్డ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒకసారి గాయత్రి మంత్రం చదివితే సూర్యుడి టెంపరేచర్ 1 డిగ్రీ తగ్గిపోతుంది. అలాగే మ్యాక్సిమం నేను 5 డిగ్రీలు తగ్గించవచ్చు. అంటే 35 డిగ్రీలు ఉన్నాడంటే ఈయన 5 సార్లు గాయత్రి చదివితే 30కి పడిపోతుంది సూర్యుడిలో ఉన్న టెంపరేచర్. మళ్ళీ చదివితే 35కి వచ్చి ఇంకో 5 చదివితే 40కి వెళ్తుంది. అంటే ప్లస్ ఆర్ మైనస్ 5 డిగ్రీస్, అందుకంటే పర్మిషన్ లేదు చేయడానికి అని చెప్పి వాళ్ళకి చెప్పి చేస్తారు. చేస్తే నిజంగా సూర్యుడి టెంపరేచర్ కొలిస్తే ఒకసారి చదువుతుంటే 1 డిగ్రీ తగ్గడం, 2 డిగ్రీలు తగ్గడం, మూడోసారి గాయత్రి మంత్రం చదివితే 3 డిగ్రీలు, అలాగే 5 డిగ్రీలు తగ్గిపోయి మళ్ళీ 5 డిగ్రీలు పెరిగి అక్కడి నుంచి మళ్ళీ 5 డిగ్రీలు ఇంకా ఎక్కువయ్యి మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడం ఇంకో 5 సార్లు. అంటే ఎన్నిసార్లు చదివారు మొత్తం 20 సార్లు గాయత్రి మంత్రం చదివారు ఎగ్జాంపుల్ కోసం. అలాగే ఒకసారి వరల్డ్ వైడ్ ఎస్ట్రాలజర్స్ మీట్ జరుగుతుంది, దాంట్లో బెంగళూరులో నారాయణ దత్ శ్రీమాలి అని చెప్పి మాస్టర్ చెప్తుంటారు, వీళ్ళిద్దరూ ఒకే సోల్, 2 బాడీస్ అని చెప్తుంటారు. ఆయన దానికి అధ్యక్షుడు అనమాట, నారాయణ దత్ శ్రీమాలి. అందరూ డిస్కస్ చేసి సూర్యుడిని ఎలా ఆవాహన చేయాలి అనుకుంటారు. అంటే ఆయన ఏం చెప్తారండి, అందరూ అయిపోయిన తర్వాత అందరూ చెప్పడం అయిపోయిందా, ఏడి సూర్యుడు వచ్చాడని అడుగుతారు. సూర్యుడు లేదు, ఎవరు లేడు, ఏం రాలేదు అంటాడు. ఇదిగో నేను చేస్తాను చూడండి అని చెప్పి ఆయన చేయిబెట్టి మంత్రం చదివి వచ్చేస్తాడు. అందరిని వెళ్ళి చూడమంటాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయిబెడితే సూర్యుని కాలేంత వేడి ఉంటున్నాడు, ఈయన ఏ మంత్రం చేశాడు ఏం చేశాడు, మిగతా వాళ్ళు కూడా చేశారు కానీ రాలేదు, ఈయన చేస్తే వచ్చాడు. సూర్యుడి యొక్క వేడి ఎక్కడైతే ఈయన చేయిబెట్టారు అక్కడ ప్రస్ఫుటంగా అందరికీ తెలిసేటట్టుగా వచ్చింది. అది సూర్యుడితో సంబంధం ఏర్పరచుకోవడం. అంటే అలాంటి సూర్యుడితో సంబంధం ఏర్పరచుకోవాలంటే మనం కూడా, మనకు కొంత ట్రైనింగ్ కావాలి. అది సూర్యుడు మనకు ఎదురుగుండా కనిపిస్తూనే ఉన్నాడు, కానీ మనం దానికి సంబంధించిన సాధన విధానం తెలిసి అది చేస్తే తప్ప సూర్యుడి యొక్క శక్తిని మనం అనుసంధానం చేసుకోలేము మనతోటి. దాని తర్వాత లోక కళ్యాణ కార్యక్రమానికి ఉపయోగించలేము. దీన్ని ఆకల్ట్ ట్రైనింగ్ ఏదైతే ఉందో, అకల్ట్ ట్రైనింగ్, ఈ అకల్ట్ ట్రైనింగ్ గురించే స్పిరిచువల్ సైకాలజీలో చెప్పారు, అదే ఈసోట్రిక్స్ సైకాలజీలో ఉంటుంది. మనకు ఎన్నో సృష్టిలో శక్తులు ఉన్నాయి, వాటితో మనం ధ్యానం ఎలాగ చేయాలి, ఎలాగ చేస్తే మనం దాంతో అనుసంధానం అవుతాం అనేది స్పిరిచువల్ సైకాలజీ, ఈసోట్రిక్స్ సైకాలజీలో ఉంటుంది. అది ఇంకోసారి ఆల్రెడీ తేజ చెప్తుంది మీకు ఈసోట్రిక్స్ సైకాలజీ, దాంట్లో తెలుసుకుంటారు. కానీ ఈ అకల్ట్ ట్రైనింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది. 1 ధ్యానం చేయటం అంటే ఎలాగ చెప్తారు. 1 ధ్యానం చేస్తే ఏమవుతుందో చెప్తారు. అలాగే 2 ధ్యానం చేయటం అంటే ఏంటి, ఎలా ఉంటుంది. అలాగే మాస్టర్ నాకు ఒక సెంటెన్స్ చెప్తారు, నీకు కూడా చెప్తాను, యూజ్ థాట్స్ యాజ్ థింగ్స్, ఆలోచనల్ని వస్తువులాగా ఉపయోగించు అని చెప్తారు నాకు. ఆలోచనల్ని వస్తువులాగా ఉపయోగించాడు అని చెప్తూ ఇంకా ఈ పుస్తకం మీకు ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళి అక్కడ పెడతాం, అదే ఆ స్టూడియో నేను కూర్చి ఉన్నాను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, అలాగా తాటని ఇక్కడి నుంచి అక్కడ పంపించడం అనమాట. ఆలోచించాలి, ఆలోచనని ఒక చోట నుంచి ఒక చోటకి పంపించాలి. ఇలాంటి అకల్ట్ ట్రైనింగ్ అంటే అలా ఉంటాయి. అలాగే కళ్ళు మూసుకుంటే కలర్స్ కనిపించాలి, ఆ కలర్ని వాడాలి, ఇది అకల్ట్ ట్రైనింగ్. ఇలాంటి అకల్ట్ ట్రైనింగ్ ఉండాలి. దీనికి గురువుగారి జీవిత చరిత్రలో బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన్ని 4 సార్లు హిమాలయానికి రమ్మన్నారు. 4 సార్లు హిమాలయాలకు వచ్చినప్పుడల్లా ఆయనకు ఒక దీక్ష ఇవ్వటం, ఆయన సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయటం ఉంటుంది. ఆ 4 సార్లు హిమాలయ యాత్రలో మొత్తం ఈ సృష్టిలోని శక్తుల్ని, వాస్తవాలని, వాటి ఉనికిని గుర్తించి వాటితో సంబంధం ఏర్పరచుకొని దాన్ని సమాజ సేవ కోసం ఖర్చు పెట్టడం, సమాజ సేవ కోసం ఉపయోగించడం ఎలాగనేది ఎవరి జీవిత లక్ష్యం అవుతుందో వాళ్ళకి సూక్ష్మ శరీరధారులైన మహాత్ములు కనిపిస్తారు. వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతోటి సంబంధం ఏర్పరచుకోరు, ఎవరికి పడితే వాళ్ళకి కనిపించరు, వాళ్ళ టైం వేస్ట్ చేసుకోరు. అందుకని సూక్ష్మ శరీరధారులను చూసామంటే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కనిపిస్తారు. కొన్న మేధాపతి వచ్చిన దాంట్లో మాస్టర్ జపం చేసుకుంటూ ఉంటే నారదుడు కనిపించాడు. బాబు నారదుడు కనిపించాడు మాస్టర్. మనకు కూడా కనిపిస్తాడు, మనకు కూడా జీవ లక్షణం అది ఉండాలి. ఈ విశ్వం అందరికీ నేను ఎలాగ సేవ చేయగలను, అందుకనే కదా మనం ఎక్వైరైస్ ధ్యానంలో అనుకున్నాం, ప్లీజ్ మేక్ మీ వరల్డ్ సర్వర్. అది ఈ మూడు ఏమేంటనుకున్నా, తన గురించి తాను తెలియాలి ఆత్మజ్ఞానం, రెండు ఈ సృష్టిలో ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో విశ్వ ప్రణాళికలో ఏమి జరగబోతుంది అనే విషయం ఉండాలి. దార్శనికత అంటారు, దార్శనం ఉండాలి. ఆ దార్శనికత అయిన తర్వాత దానికి సంబంధించిన అక్కల్ట్ ట్రైనింగ్ ఉండాలి. ఈ మూడు ఉంటే ఎందుకు బాబు ఈ మూడు ఉండాలి మాకు అంటే, సాధకుడు భౌతిక సూర్యుడి చేత మనకు కనిపిస్తున్న సూర్యుడు ఉన్నాడు, అలాగే సూర్యుడికి ఒక మనస్సు ఉంది, ఆ సూర్యుడికి ఆత్మ ఉంది. అంటే ముగ్గురు సూర్యుడు ఉన్నారు. ఈ ముగ్గురు సూర్యుడిని ఎలా చెప్తారు ఇంగ్లీష్లో, సెంట్రల్ స్పిరిచువల్ సన్ అంటే పరమాత్మ, జయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్ట కేయోదవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హరణ్మయోధృత శంఖచక్ర అని చెప్పేది ఏదైతే ఉందో ఆ ధ్యాన శ్లోకం సూర్యుడు యొక్క ఆత్మ గురించి చెప్తుంది. అంటే ఆత్మ అందరికీ ఆత్మ ఒకడే, పరమాత్మ సూర్యుడు కూడా ఆయన. ఆ తర్వాత సూర్యుడి మనస్సు, ఆ తర్వాత భౌతిక సూర్యుడు. ఈ మూడు రకాల తలాల్లో ఫిజికల్ సన్, హార్ట్ ఆఫ్ ది సన్ అండ్ సెంట్రల్ స్పిరిచువల్ సన్, ఈ మూడు మన మీద ప్రభావితం చెయ్యాలంటే ఆ పైన చెప్పుకున్న మూడు లక్షణాలు మనకు ఉండాలి. అంటే సూర్యోపాసన చేసేవాడు, గురువుగారి యొక్క సూర్య మహావిజ్ఞానం చదివి దాంట్లో అన్ని సాధించాలనుకునేవాడు చేయాల్సిన ప్రయత్నం ఏంటో చెప్తున్నారు. అలాగే అప్పుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఈ పై చెప్పుకున్న మూడు ఆత్మను నేను మిస్టిక్ విజన్ ఉంది అక్కడ ట్రైనింగ్ ఉంది అన్నప్పుడు ఆ వాటితోటి సూర్యుడితో సంబంధం ఏర్పరచుకుంటాడో, అప్పుడు అతని జీవితం అంతా కూడా సూర్యుడితోటి సూర్యుడి యొక్క అధీనంలో ఉంటుంది, సూర్యుడి యొక్క ప్రభావ క్షేత్రంలో ఉంటుందన్నమాట. సూర్య మహావిజ్ఞాన్ చదివితే మీరు కొంచెం జాగ్రత్తగా, ఇదివరకు ఎప్పుడో 95లోనో 96లోనో రిలీజ్ చేశారు ఆ బుక్, అది చదివితే గురువుగారు మొత్తం సూర్యుడితోటి ఒక్కటై పనిచేశారనే విషయం తెలుస్తుంది. ప్రస్తుతం ఎవరైనా సరే భూమి మీద పరిస్థితులు మార్చాలి, నవయుగం సృష్టించాలి, కొత్త పరిస్థితులు రావాలి అంటే ఏం చెయ్యాలి అని ఇచ్చారంటే గురువుగారు, మనందరిలో బేసిక్గా ప్రాణస్వరూపంలో అగ్ని ఉంటాడు. మనలో ప్రాణాలు ఎన్ని ఉన్నాయి, ప్రాణము అపానము జ్ఞానము ఉదానము సమానం, అలాగే వాటికి 5, వీటికి అసిస్టెంట్స్గా ఇంకో 5 ఉంటాయి, నాగము కూర్మము కురుకులము దేవదత్తము ధనంజయం. గాయత్రి మహావిజ్ఞానంలో ప్రాణమయ కోశం గురించి ఉన్న దాంట్లో ఇది చదవండి, ఒకసారి చదివితే ఈ 5 ప్రాణాలు ఎక్కడెక్కడ పనిచేస్తాయి, 5 ఉప ప్రాణాలు ఎక్కడ పనిచేస్తాయి, వీటి వల్ల సాధకుడు వాటితో వాటిని తన అధీనంలోకి తెచ్చుకుంటే ఎలాంటి సిద్ధులు శక్తులు సాధకుడికి వస్తాయి తెలిస్తే వీటితో పాటు విశ్వంలో ఈ ప్రతి చోట ఉన్నది అగ్ని ఒకటే. ఆ అగ్ని ఎలక్ట్రిసిటీగా వస్తుంది, ఆ అగ్ని మ్యాగ్నెటిజంగా వస్తుంది, ఆ అగ్ని గ్రావిటేషన్ పుల్గా వస్తుంది, ఆ అగ్ని సోలార్ ఎనర్జీగా వస్తుంది. ఇలాగా ఉన్నదంతా అగ్ని యొక్క శక్తి. ఆ అగ్ని యొక్క శక్తిని ఉపయోగించుకునే గురువుగారి సృష్టిని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, అందుకే యజ్ఞ విద్య ఇచ్చారు. యజ్ఞంతో సాధించలేని ఏమీ లేదు అని గురువుగారి మాటలో ఉన్న అంతరార్థం ఏంటంటే, గురువుగారు చేసిన సాధనలో రహస్యమే అది సూర్య మహావిజ్ఞానంలో ఇచ్చారు. ఈ పంచప్రాణాలు సూర్యుడి నుంచి వచ్చే 5 కిరణాలకి ఎలా సంబంధం కలిగి ఉంటాయి అనేది సూర్యజ్ఞానంలో ఉంటుంది. దీనికి గాయత్రి అందరూ చేస్తారు. మాస్టర్ ఇచ్చిన ఒక మాట గుర్తుకొస్తుంది నాకు, మాస్టర్ చెప్పిన మాట ఏంటంటే గాయత్రి సిద్ధి అంటే ఇది అంటారు. గాయత్రి సిద్ధి ఇది అంటే ఏంటి, అసలు గాయత్రి సిద్ధి ఎలా ఉంటుంది అంటే, ఇంకొక ఆయన గురించి చెప్పుకున్నాం, పాకాల పాటి గురువు గారు అని చెప్పి వైజాగ్లో అడవుల్లో ఉండేవారు, పాడేరు అడవులు. ఆయన దగ్గరికి ఎక్కరాల భరద్వాజ గారు వెళ్ళారు. ఎక్కరాల భరద్వాజ గారు ఎవరంటే ఎక్కరాల కృష్ణమాచార్య గారు తమ్ముడు, ఎక్కరాల వేదవ్యాస, ఎక్కరాల భరద్వాజ ఇద్దరు తమ్ముళ్ళు ఆయన. వీళ్ళు వెళ్తే ఆయన ఎప్పుడు చూసినా నలగని ఇస్త్రీ బట్టలు కట్టుకునేవాడు, ఎప్పుడు చూసినా ఎవరు వెళ్ళినా అన్నం పెట్టేవాడు, బయట వెళ్ళి ఎప్పుడు చూసినా సిగరెట్లు తాగేవాడు, అన్నీ చూస్తుంటే ఒక చిన్న పాకలో ఉండేవాడు. ఇదేంటి ఇక్కడ పాకలు ఉంది లోపల ఏమీ లేదు, ఎప్పుడు చూసినా నేను ఇస్త్రీ బట్టలు కట్టుకుంటాను, ఎప్పుడు చూసినా ఎవరు వెళ్ళినా అన్నం పెడతాడు, ఎవరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన ఇస్తాడు, ఈయన ఎప్పుడు సిగరెట్లు తాగుతుంటాడు, మంచి వైభవంగా ఉంటాడు. ఏం సంగతి అంటే ఇదే గాయత్రి సిద్ధి అంటే అంటాడు ఆయన. ఇందుకు గాయత్రి సిద్ధి అంటే అవన్నీ రావటం గురువు గారి మాటల్లో చెప్తారు. గురువు గారు ఏంటంటే, గురువు గారు నాకు ఇచ్చిన దీక్షలు ఏంటంటే ఈ సంపూర్ణ మానవాళిని ఈ భూమిని రక్షించడానికి పరిస్థితుల్ని అస్తవ్యస్త పరిస్థితుల్ని మార్చడానికి నాకు సాధన ఇచ్చారు. అది ఏంటంటే సవితా సాధన. ఆ సవితా సాధన రహస్యం చెప్తున్నారు. అదేంటంటే మనలో అగ్ని ఉంది. అగ్ని ఎక్కడెక్కడ ఉంటుందంటే మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయి, అన్ని శరీరాలు ఉన్నాయి, ఎన్ని కోశాలు ఉన్నాయి మనకి, అన్ని కోశాలు ఉన్నాయి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ముఖమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. మనకు ఈ థియోసాఫికల్ లిటరేచర్ చెప్పుకోవాలంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, బుద్ధిక్, నిర్వాణిక, పరానిర్వాణిక్, మహాపరానిర్వాణిక్, అలాగే ఏడు తలాలు. ఇంకా గాయత్రి మంత్రంలో వస్తాయి సప్త వ్యాపృతులు, భూ, భువ, స్వాహ, మహ, జన, తప, సత్యం. ఈ ఏడు లోకాల్లో కూడా అగ్ని ఉంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన మనస్సులో ఉన్న అగ్నిని సూర్యుల్లో ఉన్న అగ్నితోటి ఒకటి చేయాలి. అది సాధన. ఎవరైతే దీన్ని చేస్తారో అప్పుడు వాళ్ళు గాయత్రి సిద్ధి పొందినవారు అని గురువు గారి మాట. ఎవరైతే ఇది చేస్తారో అంటే ఏం చేస్తారు, తన మనసులో ఉన్న అగ్నిని సూర్యుల్లో ఉన్న అగ్నితో ఒకటి చేస్తారు, వాళ్ళు పరిస్థితులన్నిటినీ మార్చగలరు. ఈనాడు ప్రపంచంలో ఉన్న మహత్ములు, జ్యోతిష్యులు అందరూ చెప్తున్నారు మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది, సర్వనాశనం అయిపోతుంది. కానీ నేను చెప్తున్నాను, మా గురువు గారు ఇచ్చిన దాని ప్రకారం నేను దీన్ని జరగనివ్వను అని ఏ ధైర్యంతో చెప్పారు గురువు గారు. ఆ మాటకు ఉన్న బేసిస్ ఏంటంటే సూర్య మహాజ్ఞానంలో ఇచ్చారు. గాయత్రి సిద్ధి అంటే నా మనస్సు ఎవరైనా సరే సాధకుడి మనస్సులోని అగ్ని సూర్యుల్లోని అగ్ని ఒకటైతే అది గాయత్రి సిద్ధి. దీనివల్ల పరిస్థితులన్నీ మార్చే శక్తి వస్తుంది. అంటే చల్లగా చలేసేస్తుంది ఇప్పుడు, తలుచుకుంటే చలింత పోయి మామూలుగా హాయిగా ఉంటుంది. ఇక్కడ నీళ్లు పట్టలేదండి, ఇప్పుడు నీళ్లు కావాలి. కొండ మీద నీళ్లు ఎలా వస్తాయి, నీళ్ళు వస్తాయి చూడండి అంటే నీళ్ళు వచ్చాయి, పరిస్థితులు మార్చారు. ఇక్కడ అసలు చాలా వేడిగా ఉంటుంది, చల్లగా ఉండాలి, చల్లగా ఉంటుంది. ఇక్కడ వర్షాలు పడవు, వర్షాలు పడాలి, పడతాయి. ఇక్కడ వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, వీళ్ళ మనసులు మార్చాలి. ఈ రాజకీయ నాయకుల చేతుల్లో అణుబాంబులు ఉన్నాయి. ఎవడు ఎప్పుడు చెక్కు పుడితే వాడు తేల్చేస్తే దేశం, ఈ దేశం వాడు ఆ దేశం వాడు ఆటమిక్ వార్ వచ్చి మొత్తం ప్రపంచం నాశనం అయిపోయింది ఎలాగా, అప్పుడు ఏం చేయాలి. అలా చేయక్కలేదు, నా దగ్గర శక్తి నేను మారుస్తానని చెప్తున్నారు. అదంతా కూడా మనసులోని అగ్ని సూర్యుల్లోని అగ్నితో ఒక్కటవటం వల్ల మాత్రమే సంభవం అవుతుంది అని గురువు గారు రాసుకున్నారు. సూర్య విజ్ఞానం 75వ పేజీలో చూడండి ఒకసారి. అలాగా ఏ ధైర్యంతో, ఏ భరోసా కలిగి గురుదేవులు ఆ మాట అంటున్నారో తెలుసుకుంటే మనం కూడా సాధన నిజంగా సిన్సియర్గా చేసి. మాస్టర్ ఓ ఫోటో నాకు వచ్చింది, మాస్టర్ రమణ తెచ్చి దాంట్లో ఉంటుంది. నేను పరిణామ క్రమంలో ముందరకు వెళ్ళిపోతున్నాను, నాతో వెళ్ళేవాళ్ళందరూ నాతో రావచ్చు అని కింద క్యాప్షన్ లాగా రాశారు. పరిణామ క్రమంలో ముందరికి వెళ్ళిపోవడం అంటే ఇది మన చేతనత్వం వ్యక్తింప చేసుకుంటూ మనం దేంతో ఒకటవుతాం. గురువు గారు, గురువు గారికి గాయత్రికి తేడా లేదు, ఎందుకంటే వాళ్ళు అల్లుడికి చూపించారు. అలాగే ఆంజనేయ స్వామి ఎలాగైతే ప్రతి రామరామంలో రాముని వారిని చూపించాడు, అలాగే గురువు గారు వాళ్ళ అల్లుడికి అంటే డాక్టర్ రామ్ గారికి, ప్రణవ పాండ్య గారికి తన శరీరంలో అణువుడు ఉన్న గాయత్రిని చూపించారు. ఆయన ఫిజికల్ కళతో చూశారు. అది అలాంటి అదృష్టవంతుడు ఎవరు, వాళ్ళ అల్లుడు డాక్టర్ ప్రణవ పాండ్య. ఆ రకమైన సాధన సిద్ధిని సంపాదించాలంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మూడు కండిషన్లు మనలో ఉండాలి. నేను ఆత్మని, శరీరాన్ని కాదు అనే జ్ఞానం, దానికి సంబంధించి మనకు లేదు అని బాధపడక్కర్లేదు, దానికోసం కృషి చేయడమే. రెండోది అసలు ఈ డివైన్ ప్లాన్ లో ఒక విషన్ ఉంది, ఈ విషన్ ఏంటి, ఇదిగో 2025 కల్లా ఇలా చేసేయాలి అని ఒక ప్లాన్ పెట్టారు కాబట్టి ఆ 2025 లాగా ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ కాగితం మీద రాసుకుని అందరూ గ్రూప్ వాడు అందరూ చోటు కూర్చుని ఎవరెవరు ఏం చేయగలరో అవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరికోసం వెయిట్ చేయకూడదు. తర్వాత అకల్ట్ ట్రైనింగ్. అకల్ట్ ట్రైనింగ్ అంటే నిగూఢమైన శక్తులతో సంబంధం ఏర్పరచుకొని వాటి ద్వారా పనులు చేయటం అనేది ఒకటి. అందుకే రకరకాల సాధనలు ఇచ్చారు. అనుగ్రహం అలా మంత్రం చేస్తే ఇది ఈ శక్తి వస్తుంది. స్పర్శ సమర్థ సత్పరస్పర్శ సాధన చేస్తే ఇది వస్తుంది. అలాగే షాడసి చేస్తే ఇది వస్తుంది. దత్తాత్రేయ స్వామి చేస్తే ఇది వస్తుంది. ప్రదక్షిణలు, దత్తచరిత్ర చదవడం, ఓం ధ్రామ సాధన చేయటం, అలాగే షట్చక్ర జాగరణ సాధన చేయడం, అలాగే ఏలూరులో బ్రహ్మమురారి త్రిపురాంతగారి భానుశ్శి భూమిసుతో భూజస్య గురుస్య శుక్రశ్యని రాహుకేతువారి సర్వే గ్రహ శాంతికరా భవంతు అనేవి అక్కడ ఉన్న కళ్యాణ మండపంలో ఉన్న కూడా చెప్తారు. ఇలాగా రకరకాల సాధనలతోటి అకల్ట్ ట్రైనింగ్ జరిగింది. మాస్టర్ ట్రైనింగ్ అకల్ట్ ట్రైనింగ్లో భాగస్థితి. కాబట్టి మనం ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. అకల్ట్ ట్రైనింగ్ అంటే ఆ సాధనలు చేయాలి. నేనెవరు అనే ఆత్మజ్ఞానం సంపాదించే ప్రయత్నంలో ఉండాలి. ఉంటూ అప్పుడు ఈ సూర్యుడితో సంబంధం ఏర్పరచుకోగలం. గురువుకి తగ్గ శిష్యుడు అవ్వాలంటే గురువులాగా చేయాలి. చేస్తే అప్పుడు మనం కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకుని విషయంతో నేనెవరని తెలుసుకుంటే గురువు గారి లాగా మనం ఈ ప్రస్తుత పరిస్థితులు మార్చడానికి ఇప్పుడు ఏబుల్ అసిస్టెంట్ దొరికాడు అనుకోండి, ఎంత సంతోషిస్తాం. అలా గురువు గారికి కూడా నేను అక్కడనే చేసుకోవాలని ఇంకోటి ఉంటే బాగుంటుంది అని అనిపించినట్టుగా మాస్టర్ గురువు గారికి తగ్గట్టుగా తయారయ్యనుకోండి. మాస్టర్ తగ్గట్టు మనం తయారవ్వాలంటే జస్ట్ కాపీ చేయాలి, అనుసరించాలి తప్ప అనుకరణ చేయకూడదు. అనుసరణ అంటే వాళ్ళు చేసినట్టుగా మనం కూడా చేసుకుంటూ వెళ్ళటం. అనుకరించడం అంటే ఊరికే బొట్టు ఇలా పెట్టుకున్నారు, సిగరెట్ ఇలా తాగాడు, అది బట్టలు ఇలా కట్టుకున్నారు, అదే టీషర్ట్ వేసుకున్నాను, లేకపోతే ఇంకా గాగుల్స్ పెట్టుకున్నాను, లేదా కారులో తిరిగేవాడు. కాబట్టి నేను అవన్నీ చేస్తానంటే ఏవి రాదు, ఊరికే టైం వేస్ట్. ఇమిటేట్ చేయకూడదు, ఫాలో అవ్వాలి. అది గుర్తు. అందుకని అవి ఫాలో అవ్వటానికి అసలు అలాంటి దీక్షల్లో రావడానికి మానవాళిని అందరినీ కూడా ప్రేరేపించే రాశులు మూడు ఉన్నాయి. అవేంటంటే ఒకటి మీనరాశి, రెండు కన్యారాశి, మూడోది సింహరాశి. ఈ మూడు మానవజాతి మొత్తం మీద చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తుంటాయి, ప్రభావం చేస్తాయి. వాళ్ళు ఏం చేస్తామంటే ఈ మూడు రాశుల గురించి బ్రీఫ్గా చెప్పుకొని నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి డీటెయిల్స్గా చెప్పుకుంటాం. ఎందుకంటే ఇవి చెప్పడం మొదలు ఇంకో గంట పడుతుంది. బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. లియో ఫస్ట్ సింహరాశి మానవజాతి మొత్తం మీద, భూమి మొత్తం మీద, ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్న మనుషులందరి మీద అత్యంత ప్రభావం కలిగింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే నేను 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 అని సెల్ఫ్ సెంటర్డ్గా పర్సన్ తయారవుతాడు. సెల్ఫ్ సెంటర్డ్గా పర్సన్ తయారవటం వల్ల ఉపయోగం ఉందా లేదా అంటే, ఒక గుడ్డు కోడిగుడ్డు చేతిలో మన ఇంట్లో ఉందనుకోండి, అది రోజు వాడు తల్లి వచ్చి పొడిగి ఉంటుంది. ఒకరోజుకి ఏమవుతుంది, ఆ కోడిగుడ్లో నుంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. అలాగా దీన్ని ఈ నేను 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 అనేది మనిషి యొక్క స్వార్థం ఏ స్థితికి వెళ్ళిందంటే, అది మళ్ళీ కోడిగుడ్లో నుంచి పిల్ల కోడిగుడ్డుని పగలగొట్టుకుని బయటకు వచ్చినట్టుగానే, ఇప్పుడు కొన్ని జన్మల పాటు నేను నేను అనుకుంటూ ఆ నేను సంగతి ఏంటో తెలుసుకొని దాన్ని బద్దలు కొట్టుకొని ఆ నేను అనే కన్ఫైన్స్లోంచి అంటే లిమిటేషన్స్లోంచి బయటకు వస్తాడు. ఈ సింహరాశి వ్యక్తిని అంతవరకు తయారు చేస్తుంది. మొట్టమొదటి నాది నేను అనే మాటలోంచి మెల్లిగా నా కుటుంబం, మెల్లిగా నా దేశం, మెల్లిగా నా ప్రపంచం, అలాగే వాడి ఈ విస్తృతం అవుతుంటుంది అన్నమాట. తర్వాత కన్యారాశి ప్రభావంలోకి వస్తాడు. కన్యారాశి ప్రభావంలో మనిషి మనస్సు కాకుండా బుద్ధిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఆలోచనలు ఆగిపోయి పైనుంచి ఆలోచనలు వస్తాయి, మన ఆలోచనలు కాకుండా. ఆ పైనుంచి ఆలోచనలు వచ్చినవి తీసుకుని వాటిని ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తాయి. ఇంకా ఆలోచించడానికి ఏముండదు, ఇది చెయ్యి అని వస్తుంది, అది చేయడమే, ఇంకో ఇలా ఫాలో అది ఫాలో అవడమే. అలాగా బుద్ధిమయ తలంలోకి మనిషిని ఎంటర్ అవడానికి కన్యారాశి ప్రభావం సూచిస్తుంది. అప్పుడు అప్పుడే మహాత్ములు కనిపిస్తారు. అంతవరకు మహాత్ములు కనిపించారు. గురువు గారి జీవిత చరిత్రలో ఉంటుంది, సూక్ష్మ శరీర ధాతులను చూడాలంటే మన సూక్ష్మ శరీరం కూడా దృఢంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. మా కనబడలేదు ఏమిటండి అంటే అర్థం, మన సూక్ష్మ శరీర స్థితిని ఇంకా పెంచుకోవాలని అర్థం. ఆ రకంగా కన్యారాశి పవిత్రతకి గుర్తు. కాబట్టి మనలో ఎంత పవిత్రత ఉంటే ఆవిడ వచ్చేవాళ్ళు అలా కనిపిస్తారు, లేకపోతే కనబడదు. మహాత్ములు వచ్చినా కూడా మనకు ఎవరు కనబడరు, వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు అని చెప్పుకోరు. అయితే కన్యారాశి మనిషిని బుద్ధికమైన స్థలంలోకి ప్రవేశించేటట్టు చేస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో వాళ్ళు క్రైస్ట్ కాన్షియస్నెస్ అని చెప్తారు, కృష్ణ చేతనత్వం అని కూడా చెప్తారు. అలాగే లారీ మాషీలు ఏమంటారంటే కూటస్థ చైతన్యం అంటారు. ఆ కూటస్థ చైతన్యంలోకి ప్రవేశించడానికి కన్యారాశి ప్రభావం చూపిస్తూ ఉందన్నమాట. కన్యారాశి తర్వాత మీనరాశి వస్తుంది. మీనరాశి వస్తే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవడం అంటే ఏంటి, మన ప్రజ్ఞ ఏదో ఒకటి రెండు అప్పుడప్పుడు అకేషనల్ గా మనం పైనుంచి ఒక ఆలోచన వచ్చి ఇది ఫాలో అవటం కాకుండా కంటిన్యూస్ గా ఇంకా దాంట్లోనే ఉంటాం, దాంట్లోనే జీవించడం. అలాంటి పరిస్థితి వస్తుంది. సపోజ్ ఆవిడ పర్మనెంట్ గా చంద్రుడిలో ఉండిపోవడం గెలిచేటప్పుడు అనుకుంటాం కలిసి అలాగనమాట. పర్మనెంట్ గా వీడు ఉద్యోగంలో ఉంటే ఇప్పుడు మామూలు లోకంలో ఉన్నా కూడా బుద్ధిమైన లోకంలో నుంచి భావనలు ఉన్నత భావనలన్నీ తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది మనకు గురువు గారి జీవిత చరిత్రలో ఎలా ఉంటుందంటే, నేను గురువుని మూడు సార్లే కలిశాను భౌతికంగా, కానీ ఆయన ప్రత్యక్ష అనుభవాన్ని మనసులో నిరంతరం పొందుతూ ఉన్నాను. నా అంతఃకరణలో ఎప్పుడూ ఆయన కలిసే ఉన్నాను నేను ఆయనతో. అందుకని ఆయన నుంచి నేను ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని పాటిస్తూ ఉన్నాను. ఆ రకంగా మనం కూడా మీనరాశి ప్రభావం వల్ల గురువుతోటి ఎప్పుడు కూడా అనుసంధానం కలిగి ఉండి ఆయన చెప్పినవి పాటించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళతోనే ఆయన చెప్పినవి పాటించడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళతోనే ఆయన కాంటాక్ట్ పెట్టుకుంటారు తప్ప విడిగా ఇంకో రకంగా పెట్టుకోరు. అందుకని మనం ఏం చేయాలి, మనం సిద్ధపడాలి, మనం తయారుగా ఉండాలి, మనం ఎక్విప్ అయి ఉండాలి. మాకు ఏవి రాదంటే ఏవి రాని వాళ్ళు సంధానం చేసుకుని ఏం చేస్తాడు. అందుకని ఏం చేయాలి, మన వైపు నుంచి మనం మన ఎబిలిటీస్ పెంచుకోవాలి, మన యొక్క శక్తిని పెంచుకోవాలి, మన యొక్క క్యాపబిలిటీస్ పెంచుకోవాలి. మనకు వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందనుకోండి, అన్ని రంగాల్ని ఆ గురువు యొక్క పని కోసం వాడచ్చు. గురువు గారు ఋషి పరంపర ప్రకారం చెప్తారు, నారదుడి ప్రకారం సంగీతం, ఇంకో ఆయన ప్రకారం వ్యాసుడి ప్రకారం ప్రజ్ఞాపురాణం, వేరే ఇంకో జమదగ్ని ప్రకారం ఆశ్రమాలు పెట్టడం, శంకరాచార్యుల ప్రకారం ప్రజ్ఞాపీఠాలు, ఇంకొక ఆయన ప్రకారం చారకుడి ప్రకారం ఆయుర్వేదం చేయడం, ఇవన్నీ చేసి ఇవన్నీ నేర్చుకునే అనుకోండి. ఒకడు ఈయన గురువు గారి కాంటాక్ట్లోకి వస్తే అవన్నీ చేయగలరు. అంతేగాని ఇవేమీ కాదు కూడా ఆయన కాంటాక్ట్లోకి వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి నేర్చుకుని మీకు మొదలెట్టాలి. కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకునే వాళ్ళు సమర్థులతో పెట్టుకుంటారు, ప్లస్ ఈ సృష్టి ప్రణాళిక పనికి వచ్చే వాళ్ళతో పెట్టుకుంటారు. సమర్థులైనా కూడా సృష్టి ప్రణాళిక పనికిరాలతో పెట్టుకోరు. ఇవి గుర్తుపెట్టుకొని మనం మనలో సృష్టి ప్రణాళిక కోసం నేను పనిచేస్తాను ఒక దృఢమైన దీక్షతో మనం పనిచేస్తూ ఈ సాధనలు చేసుకుంటూ ఉంటే మనం మెల్లిగా ఈ కన్యారాశి ప్రభావం వల్ల మనస్సు లేని స్థితిని సాధించి పైనుంచి ఉన్నతమైన లోకాల నుంచి మనం భావాలను అందుకునే స్థితిలోకి, ఇంకా వైకి నిరంతరం ఆ భావాలు ఉన్న స్థితిలోని మీనరాశి ప్రభావం వల్ల వెళ్తాం. కన్య సవితాశక్తిని చెప్తుంది. సవిత అంటే అన్ని దాంట్లోంచి వస్తాయన్నమాట. ప్రతిదీ సవిత ప్రసవిత అని సూత్రం, అంటే ఒక్కడే ఉన్నాడు పరమాత్మ. ఎన్నో కనిపిస్తుంది సృష్టి, ఎన్నో సృష్టి, ఎన్నో ఆ సృష్టిలో ఎన్నో రకాలు కనిపించేసి తట్టుగా చేసింది ఎవరంటే సవితాశక్తి. అందుకని సవిత ఏమో కన్యారాశి, అది అనాలిసిస్. ఏడు రంగులు కనిపిస్తుంది, దాంట్లో ఇంద్ర చాపం ఏదైతే ఉందో, ఇంద్రధనుస్సు ఏదైతే ఉందో, ఆ ఇంద్రధనుస్సు రంగులన్నీ కన్యారాశిలో కనిపిస్తాయి. కన్యారాశిలో ధ్యానం చేసినప్పుడు ఏం చేయాలంటే ఇంద్రధనుస్సు రంగులన్నీ ఒకసారి అలా ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేయడం వల్ల జగన్మాత, కన్యారాశిలో ఉన్న జగన్మాత అనుగ్రహం వస్తుంది. మేడం బ్లావెట్స్కి ఈ ధ్యానం చేయించేది. అలాగే మీనరాశి నెక్స్ట్ ఎదురుగుండా ఉన్న రాశి. ఆ మీనరాశిలో సింథసిస్, ఈ కలర్స్ అన్నీ కలిసిపోయి తెల్ల కలర్గా వచ్చింది, వైట్ కలర్. కానీ వైట్ కలర్ కంటే కూడా ముందరున్నది బ్రైట్ బ్లూ కలర్. ఆ బ్లూ కలర్లోకి అంత పర్యవసానం చేస్తుంది అనమాట. అందుకని భూమి మీద ఎప్పుడెప్పుడైతే ధర్మస్థాపన చేయాలో అప్పుడప్పుడల్లా వచ్చిన వాళ్ళందరూ బ్లూ కలర్లో ఉంటారు, ఒరిజినల్ కలర్ అనమాట. అది మీనరాశి, అది సింథసిస్. అన్నిటినీ విడివిడిగా కనిపిస్తున్నది, అంటే అనేకంగా ఉన్న వాటిలో ఏకత్వం చెప్పారు. అనేకత్వంలో ఏకత్వం, ఇన్నిటిలోనూ మనుషులు కొన్ని కోట్ల ఉన్నారు, ఇన్నిటిలో ఒక్కడెవరంటే పరమాత్మ, అది చెప్తుంది నేను. కానీ ఒక్కడే పరమాత్మ ఇన్నయ్యాడు అని చెప్తుంది కన్యారాశి. కన్యారాశిలో మేము ఏకత్వం నుంచి అనేకత్వం, మీనరాశిలో అనేకత్వం నుంచి ఏకత్వం. ఒకటి పంచీకరణ, ఏది కన్యారాశి పంచీకరణ, ఒకటి ఉన్నదాన్ని సృష్టిగా ఐదుగా విడగొడుతుంది, ఐదు భాగాలు పంచభూతాలుగా చేసి సృష్టి అంటారు. ఒకటి నుంచి మూడు వస్తాయి, ఒకటి నుంచి రెండు వస్తాయి, మొదటి పురుషుడు, తర్వాత ప్రకృతి, తర్వాత మూడు గుణాలు, తర్వాత పంచభూతాలు, ఇలా ఇలా డివిజన్ అనమాట. అదంతా కూడా కన్యారాశి ప్రభావం. అదంతా కూడా మెర్జ్ అయిపోయి మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోవటం అనేది మీనరాశి ప్రభావం. ఈ సవిత కన్యారాశి ప్రభావం వల్ల పంచీకరణ అంటే ఏంటో అర్థమవుతుంది. సూక్ష్మీకరణ సాధన, దానికి సంబంధించిన రహస్యం అంతా కూడా మీనరాశిలో ఉంటుంది. అది అనేకత్వం ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం. దీనికి గురువు గారు ఇచ్చిన మాట ఏంటంటే, ఈ విరాట్ విశ్వాన్నే నేను పరమాత్మగా గుర్తించాను. విరాట్ విశ్వం అంటే చూస్తే ఓ రకరకాల స్ప్లెండర్, రకరకాల వెరైటీతో విడిగా ఉంటుంది. కానీ వీటిలన్నీ కలిపి ఆయన ఏం చూశారు గురువు గారు? ఇదే పరమాత్మ చూశారు. అంటే పరమాత్మ ఒకటే, ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఈ విశ్వాల విశ్వం అంతా కూడా పరమాత్మ అని ఏకదృష్టి చూశారు. రెండోది ఏంటి, ఇదే మనకు విష్ణు సహస్రనామాలు అవుతుంది, విశ్వం విష్ణు అని. ఆ ధ్యానం చేయాలి, విశ్వం అంతా విష్ణువే, విశ్వం అంతా పరమాత్మే. ధ్యానం గుర్తించాను అని చెప్తున్నారు మాస్టర్ గురువు గారు, విరాట్ విశ్వాన్ని పరమాత్మగా గుర్తించాను. అంటే మనకి మనం ఏం చేయాలి, మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చూస్తున్నదంతా పరమాత్మయే అని గుర్తుంచుకోవాలి. అంతకంటే చేసేది ఏం లేదు, గుర్తించుకోవాలి. గుర్తించుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. మన జీవిత తరలి అలా ఉండాలి. ఉంటే అప్పుడు మనం దీక్ష తీసుకోవడానికి అర్హులంగా ఉంటాం. అంటే ఇవన్నీ ఎన్నో జన్మల్లో చేసేసిన తర్వాత ఈ జన్మలో ఒక పెద్ద బృహత్ ప్రణాళికని భుజం మీద వేసుకోవడానికి వచ్చారు కాబట్టి గురువు గారు. ఆయన జీవిత చరిత్రలో చాలా విశాలమైన క్యాన్వాస్ ఉంటుంది, చాలా పెద్ద క్యాన్వాస్. మన జీవితంలో చిన్న క్యాన్వాస్ ఉంటుంది. మనం కూడా గురువుల పనుల్లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని విషయం వాళ్ళకి తెలిస్తే చాలు, మిగతా అంతా వాళ్ళు నడుపుకుంటారు. అలా తెలియటానికి సింపుల్గా చేయాల్సింది, విత్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్, హామ్లెస్నెస్ అండ్ రైట్ స్పీచ్ మనం పనిచేయటం. మనకు నచ్చిన పని, గురువుల పనులు ఎన్నో ఉంటాయి. గురువు గారు సత్సంకల్పాలు ఇచ్చారు, అలా 108 కార్యక్రమాలు ఇచ్చారు. 108 కార్యక్రమాల్లో గాయత్రి పర్వ చేసే పనులన్నీ గాయత్రి యజ్ఞము, గాయత్రి చేపము, అదే సంస్కారాలు చేస్తారు. అంతే మూడు, మిగతా మరి 105 కార్యక్రమాలు ఏమైపోయి చాలా కార్యక్రమాలు, చెట్లు నాటడం, పిల్లలకి చదువు రాని వాళ్ళకి చదువు నేర్పడం, అలాగే వెనకబడిన వాళ్ళని ముందర తీసుకోవడం. ఇది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు గురువు గారు ఈ విషయానికి. ఎవరైతే అన్ని రకాలుగా వెనకబడ్డారో వాళ్ళని ముందర తీసుకురావాలి. అము దీన దుఃఖి నిర్బలం నికలం కే సేవకు బన సంతాప హరే అని పొద్దున్నే పాడే పాటలో ఉంటుంది, అది ఆయన రాసిందే. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, దీక్ష తీసుకోవడానికి, మనలో ఉన్న అర్హతలు పెంచుకోవడానికి, తద్వారా ఈ ప్రణాళికలో మనం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయటానికి మనం ఎలా తయారవ్వాలి అనే విషయం తెలుసుకుంటున్నాం. ఇది వాటి సోట్రిక్ ఎస్ట్రాలజీ క్లాస్. స్వస్తి రేసా. ఫస్ట్ రేగ్ ఏంటంటే విల్ పవర్, ఇది అవ్వాలి నాకు ఏమైనా సరే అని చెప్పి కూర్చుంటారు అయిపోతుంది పని. అంటే వాళ్ళ సంకల్ప శక్తి అంత ఎక్కువ ఉంటుంది. ఆ సంకల్ప శక్తి ఎంత ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు అందుకున్నది అవ్వకపోతే వాళ్ళకి రాదు అనమాట. కాబట్టి ఏం చేస్తారు, ఆ సంకల్ప శక్తి ఏం చేస్తుందంటే ఆ పని చేసి పెట్టే వాళ్ళందరినీ అక్కడికి వచ్చేది చేయగలరు. ఇట్ హ్యాస్ సో మచ్ పవర్. ఎందుకంటే భగవంతుడు సృష్టే సంకల్ప శక్తి వల్ల వచ్చింది మొత్తం అంత బయటికి. ఎవరైతే ఫస్ట్ డేకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అలాగా ఒక సంకల్పం తీసుకున్నారు. ఇప్పుడు గురువు గారు ఉన్నారు, గురువు గారికి వాళ్ళ గురువు గారు ఒక సంకల్పం ఇచ్చారు, నువ్వు ఇదిగో విశాల గాయత్రి పర్వ స్థాపించారు, దానికి ఏం చేయాలంటే ఇది ఈ గాయత్రి పురస్కారాలు అవి చేయాలని వాళ్ళు వస్తున్నారు. ఎప్పుడైతే ఆయన పురస్కారంలోకి పూర్ణాహుతిగా యజ్ఞం చేశారో 100,000 వచ్చింది. 100,000 తోటి ఒకేసారి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. దీని అంతర వెనకాల ఏముంది అంటే సంకల్పశక్తి ఉంది. అలాగే మనలో సంకల్పశక్తిని పెంచుకోవాలి, దీన్ని ప్రాక్టీస్ చేయాలి. సంకల్పశక్తి ఏమి వచ్చి పడదు మన నెత్తి మీద. ఫస్ట్ వేకి సంబంధించిన వాళ్ళకైతే బై బర్త్ ఉంటుంది, మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. సంకల్పశక్తి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ భూమి మీద ఎలాగన్నా మనిషిని పక్షి ఎగిరినట్టు ఎగరాలి అని ఒకడు అనుకున్నాడు. అనుకుంటే రైట్ బ్రదర్స్ ట్రై చేశారు, అలా చేసి ఇలా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు కదా, ఆ సంకల్పం. అలాగే గురువు గారి పనిలో నేను ఇది చెయ్యాలి అని ఎవరైతే వాళ్ళకి ఆ పని నచ్చిందో వాళ్ళు చేయటానికి సంకల్పం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవుతుంది, ఆ శనికాడు చూస్తాను అని ఒక దృఢమైన దీక్ష ఉంది. అలాంటి వాళ్ళందరూ కలవగలరు, ఎందుకంటే వాళ్ళందరూ ఫస్ట్ డే వాళ్ళు కాబట్టి. కానీ ఫస్ట్ డే వాళ్ళకి ఇండిపెండెన్స్ ఎక్కువ, సూర్యుడు అక్కడే ఉంటాడు, నలుగురు ఐదుగురు ఉంటాడు. అలాగే వాళ్ళు జనరల్ గా సంకల్పించేవాడు అక్కడ ఉంటాడు, ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని గురువు గారి సంకల్పాన్ని మనం అందరం ఫాలో అవుతాం. సెకండ్ రే లవ్ విజ్డమ్ ప్రేమ జ్ఞానం. ఇప్పుడు సృష్టి మొత్తం కూడా ఈ ప్రస్తుతానికి ఈ రే కండిషన్ లోనే ఉందంత, ఇదే కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఇంచుమించు ఈ భూమి మీద ఉన్నవాడు అందరూ లవ్ విజ్డమ్ సంబంధించిన వాళ్లే. అందుకని ఆశ్రమంలో వచ్చారనుకోండి, ఎక్కువ లవ్ విజ్డమ్ సంబంధించిన వాడు అంటే ఆ రేకి సంబంధించిన వాడు అందరూ ఒక చోట కూడి చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళు వాళ్ళకి వచ్చిన విషయాలు ఒకళ్ళు ఒకళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. అంతవరకే వాళ్ళు మిగతా వాళ్ళతో కలుస్తారా కలరా అంటే వీళ్ళు కలుస్తారు. ఈ సంబంధించిన రే ఉంది కాబట్టి వాళ్ళు వీళ్ళకి సెవెంత్ రే కూడా ఉందనుకోండి. సెవెంత్ రే అంటే క్రతువులు చేయటం, యజ్ఞం చేయటం, సంస్కారాలు చేయించడం ఇలాంటివి. అప్పుడు వీళ్ళు ఈ లవ్ విజ్డమ్తో పాటు యజ్ఞ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొందరు ఉంటారు యజ్ఞంలో మాత్రమే పాల్గొంటారు, ఈ జ్ఞానానికి సంబంధించిన వాటి గురించి పెద్దగా వాళ్ళు ఏముందని యజ్ఞం చాలు. అలాంటి వాళ్ళు పూర్తిగా సెవెంత్రే వాళ్ళు అనమాట. కానీ ఎవరు పూర్తిగా సెవెంత్రే పూర్తిగా సెకండరీ ఉండరు, ఎందుకంటే మనస్సుకి ఒక రే ఉంటుంది, కిరణం ఉంటుంది, శక్తి ఉంటుంది. అలాగే బాడీకి ఒక రే ఉంటుంది. రే అంటే అర్థం కిరణం, అంటే అర్థం శక్తి. అలాగే జీవుడిగా ఉన్నవాడికి వాడికి ఒక శక్తి ఉంది. ఈ మూడు ఒకే లైన్లో ఉన్నాయనుకోండి, అప్పుడు వాడు ఫాస్ట్గా డెవలప్ అవుతాడు. ఏ శక్తితో వాడు వచ్చాడు భూమి మీద అవన్నీ గురువుకి తెలుస్తాయి కాబట్టి దానికి తగ్గ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే థర్డ్ రే వాడు వస్తే వాడు ఎంతసేపు ఆర్గనైజేషన్ చూసుకుంటాడు, ఈ ఆశ్రమాన్ని ఎలా నడపాలి, ఆశ్రమం ఎలా నడపాలి, దాంట్లో ఇవి ఉన్నాయి, దాంట్లో ఇవి లేవు, ఫైనాన్స్ ఎలాగా, అక్కడ వచ్చేవాడు అందరికీ ఏర్పాట్లు ఎలా చేయాలి, ఇలాగ ఆర్గనైజేషన్ అంతా వాడు చేస్తాడు. చేసి అంత సువ్యవస్థితంగా ఉండడం ఎలాగా అనేది చెప్తారు. శాంతి గురించి అది వెళ్ళామంటే మనం ఎంత ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేస్తారు. అది థర్డ్ రే కింద వస్తుంది. ఫోర్త్ రే ఏమో హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. హార్మోనీ అంటే మనలో మనకు స్వయోధ్య, కానీ మొట్టమొదటి కొట్టుకున్నట్టుగా ఉంటుంది, తర్వాత స్వయోధ్య ఏర్పడుతుంది. ప్రతి విషయంలో అలాగా పరస్పర విరుద్ధంగా కనిపించే వాటిని ఎలాగ మనం సమన్వయం చేసుకోవచ్చు అనేవాడు కొందరు ఉంటారు. వాళ్ళకి అవి కనిపిస్తుంది, దీనికి దీనికి సంబంధం లేనట్టుగా ఉంది అనుకుంటూ ఉంటారు. సంబంధం ఎలా వస్తుందని ఆలోచించి అది అందరికీ చెప్తారు. మేడం మంచి సమన్వయం చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు. తర్వాత వాళ్ళు సైన్స్ వాళ్ళు. ఈ సైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫిక్టరీ వాళ్ళు గాయత్రి యజ్ఞం చేస్తే ఈ గాయత్రి యజ్ఞం చేయడం నుంచి వచ్చే పొగ ఏం చేస్తుంది, దీంట్లోంచి వచ్చే భాస్మం ఏం చేస్తుంది, అక్కడ కూర్చుని గాలి పీలుస్తుంటే ఏమవుతుంది, ఇలా గాయత్రి బ్రహ్మవర్చు శోధ సంస్థానం ఉంది హరిద్వార్లో, వాళ్ళు చేసే పని అది లాబొరేటరీలో. అలాగే 24 గదులు ఉంటాయి, ఒక్కొక్క గదిలో ఒక్కొక్క దాని మీద టెస్ట్ చేస్తుంటారు. గాయత్రి మంత్రం అంటే మనిషి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇదంతా ఫిఫ్త్ రేకి సంబంధించిన వాళ్ళు సైంటిస్టులు. అలాగా ఆశ్రమంకి వచ్చేవాళ్ళు ఎవరికైనా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అలాంటి సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. కానీ నేను చూసినంత వరకు ఇన్నేళ్ళ సర్వీసులో అలాగ మాస్టర్ డిగ్రీకి వచ్చి అలాంటి చేస్తున్న వాళ్ళు కనబడలేదు. ఒక ఆయన ఉన్నాడు ఫిజిక్స్ ఆయన, నాగార్జున యూనివర్సిటీలో ఫిజిక్స్ హెడ్. నెక్స్ట్ సిక్స్త్ రే భక్తి. వీళ్ళకి ఎంతసేపు చూసినా ఆ భక్తిగా అన్ని చేసుకోవడమే తప్ప యజ్ఞాలు యాగాలు ఇవన్నీ అక్కలేదు. అలా కంటిన్యూస్గా ఎప్పుడు అలా జపం చేసుకుంటూ అలాంటి ఆయన మీరు చూసే ఉంటారు, గుర్తుపట్టండి సార్, ఎప్పుడు చేస్తూ ఉంటారు మీకు చాలాసార్లు చూసుంటారు. నెక్స్ట్ సెవెంత్ రే ఇది యజ్ఞాలు యాగాలు రకరకాల క్రతువులు అంటే అభిషేకం చేయడం కూడా క్రతువు, పూజ చేయడం కూడా క్రతువు, అలాగే సంస్కారాలు చేయించడం కూడా క్రతువు. ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళకి అవే ఇంట్రెస్టింగ్ ఏమి ఇంట్రెస్ట్. ఇలా 7 రకాల వాళ్ళు ఉంటారు, 7 రకాల వాళ్ళు వస్తారు ఆశ్రమానికి. 7 రకాల వాళ్ళు ఇప్పుడు శాంతారా ఉన్నాడు, అతనికి ఆర్గనైజ్ చేయడం బాగా ఇష్టం. మణికుమార్ ఉన్నాడు, అతనికి ఆర్గనైజ్ చేయడం ఇష్టం. అంతేగాని వాళ్ళు కూర్చుని యజ్ఞాలు చేయించారు, లెక్చర్లు ఇవ్వరు అవునా కదా.
ఇలాగ ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ రే పర్టికులర్ రే ప్రకారం అదే టీచింగ్ వాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళు అలాగే డెవలప్ అయ్యి ఈ ధ్యానం చేసుకునేవాళ్ళు లేదా ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు యజ్ఞాలు చేసేవాళ్ళు ఏది సాధిస్తారో వాళ్ళు వాళ్ళ రే ప్రకారం వాళ్ళు కూడా అదే సాధిస్తారు. వాళ్ళు ఏదో తక్కువ ఇంకోళ్ళు ఎక్కువ అనుకోకూడదు. ఇది రేకి సంబంధించింది. ఓకే ఓకే
తర్వాత మూడు అగ్నులు చెప్పారు కదంటే సన్ ఫిజికల్ సన్ ఇంకో సెన్సర్ స్పిరిచువల్ సన్ అనేది లాస్ట్ పరమాత్మ మధ్యలో ఏంటండి
హార్ట్ ఆఫ్ ది సన్ హార్ట్ ఆఫ్ ది
సన్ హార్ట్ ఆఫ్ థ్యాంక్ యూ అండి.
సో వాటికి క్లోజ్ చేద్దాం. మే ద పవర్ ఆఫ్ వన్ లైఫ్ ఫ్లో త్రూ ద గ్రూప్ ఆఫ్ ఆల్ వరల్డ్ సర్వర్స్. May the love of one soul characterize the lives of all those who seek to aid the great ones. May I fulfill my part in the one work with self-forgetfulness, harmlessness and right speech. I am connected with all the group, all servants and the masters standing behind. Swasti prajabhya parivalayantam yayena margena mahim mahisha. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం.